ప్రపంచం అంటే ఆకర్షించేంత పరమాత్మ ఆకర్షణ శక్తిలో ఎంతమంది నిలబడతారు? ఆయన ఆకర్షిస్తూనే ఉన్నాడు. నీ కర్మఫలం ఫలితం ఉంది చూసావు, బలంగా ఈడ్చుకెళ్ళిపోతుంది. క్షీణ పుణ్యాన్ అంటే క్షీణమైనటువంటి పుణ్యం ఉన్నటువంటి వాళ్ళ దగ్గర క్షణమపి మాద్రాక్షం క్షీణ పుణ్య క్షణమపి భవతు భక్తిహీనాన్ పదాబ్జే. నీ పాదములు ఎందు ఎవరికైతే భక్తి ఉండదో పాపం ఇదే వచ్చి కూడా కాశీ వెళ్ళి శివుడి దర్శన యాత్రలన్నీ చేసి వచ్చారు. మన ఆశ్రమం ఇప్పుడేమో మూడు ముక్కలు చెప్పమంట, నేను మూడు ముక్కలు కాదు ఐదు ముక్కలు చెప్పాను. అదేంటి చెప్పండి చూస్తాను, నేను చెప్పాను కదా. మీరు కూడా బోర్డులను మనకి బాపులు ప్రసాదించిన బుక్స్ ఉన్నాయి, అవి చూడండి. యుద్ధం ఎంతవరకు అవుతుందో, లేకపోతే ప్రపంచం ఎలా ఉందో, లేకపోతే ఇప్పుడు అమెరికాకి ఏమి ఇండియాకి ఏమి వస్తుందో, ఈ న్యూస్ కాదు మనం చూడాల్సింది. ఎందుకు పనికిరాని న్యూస్ ఏంటి న్యూసు, అవి మనకి ఏం పెడుతున్నాయి అవన్నీ? మీ గురించి ఇవి చెప్పే మహాత్ముల బోధలు రామకృష్ణ చెప్పిన బోధల్లో ఉంది, వివేకానంద స్వామి చెప్పిన దానిలో ఉంది, శ్రీ సాయినాథ్ చెప్పిన దానిలో చాలా ఉన్నాయి. మనం వెతుకోవాలి కానీ దత్తాత్రేయ చరిత్రలో ఎన్ని ఉంటాయో అటువంటివన్నీ కూడా. నేను ఒకసారి మాట్లాడితే షోలాపూర్ వెళ్తానని చెప్పాను, షోలాపూర్ బాంబే సత్సంగా వెళ్ళినప్పుడు ఒకసారి వెళ్ళినప్పుడు అప్పుడు దత్తాత్రేయ స్వామి కూడా ఉన్నాను. అది మనం పిలిచేటువంటి వాళ్ళు సెంటర్లో దత్తా ఎంత చూడప్పుడో చిన్న విగ్రహం దత్తాత్రేయ స్వామి. కానీ ఆ పక్క వాళ్ళందరూ దత్త జయంతి వస్తుంది కదా డిసెంబర్లో, ఆ జయంతి చేస్తారు వాళ్ళు. చేస్తే అనుకోకుండా నేను వాళ్ళు నన్ను వచ్చి పిలిచినప్పుడు ఏదైనా సబ్జెక్ట్ ఉందా చెప్పడానికి అంటే గురు చరిత్ర మీరు చెప్తే బాగుంటుందండి అని. నేను గురు చరిత్ర అంటే నాకు ఎట్లా ఉంటుంది, ఎవరు గురువులు వాళ్ళకి గుర్తుంటారు అంటే. నేను మామూలుగా భావ చరిత్ర గురు చరిత్ర చెప్పుకోవచ్చులే, ఎలాగో గురు చరిత్ర నుంచి భాగవతము పురాణం భగవద్గీత ఎట్లాగో వెళ్తాం కదా, సంకీర్తన యోజన చేసుకోవచ్చు అనుకున్నాను. తీరా ముందు రోజు వెళ్ళేసరికి ప్రతి చోటుకి చెప్పాను కదా, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు వెళ్ళడం మనకు అలవాట్లేదు, బస్సు జనం వెళ్ళటమే అలవాటు కదా. అక్కడ కూడా వేల మంది జనం వస్తారు, బాగా వస్తారు. అయితే వెళ్ళగానే చెప్పండి మీరు గురు చరిత్ర చెప్పమన్నారు, రేపు నుంచి అట్లానే సాయంత్రం పూట పొద్దుటి పూట ఇళ్లలో గురు పూజ అంటే గురు పూజ అంటే గురుదేవుల పాదపులు పూజ, లేకపోతే ఏదైనా కాస్త హిందీ వాళ్ళు వస్తే హిందీలో ప్రవచనం చేయటం, రాత్రులంతా తెలుగు, హిందీ వాళ్ళు ఎవరైనా వస్తే పగలు చెప్తాను. చెప్పిన దాని మీద వాళ్ళు వచ్చి అమ్మ గురు చరిత్ర చెప్పమన్నారు. అప్పుడు నాకు అనుమానం వచ్చింది, నిజంగానే అంటే మరి స్వామివారు అంటే అందరికీ అది తెలియదు కదా, మా గురువులు అంటే అందరికి తెలియదు, బాబు జంటలు తెలియదు కదా. అందుకని అనుమానం వచ్చి మీరు నన్ను గురు చరిత్ర చెప్పమన్నారు, సమగ్ర సద్గురునాథుని చరిత్ర అదే కదా చెప్పేది, దత్త జయంతి వస్తుంది కదండి దత్తాత్రేయ స్వామి దత్త చరిత్ర చెప్తారండి అండి. కానీ ఇంతవరకు గురుదేవులు అనుగురంతి చెప్తున్నాను, ఎవరు ఏది అడిగినా కాసేపు నాకు సమయం ఇస్తే కాస్త ధ్యానం చేసుకుంటే వాళ్ళే ఇస్తారు అంతే దత్త చరిత్ర గురించి చెప్తున్నాను. తక్కువేం చేయాలి కానీ దత్త చరిత్రకు వెళ్ళినా దత్తాత్రేయుని గురించి కూడా మా గురుదేవులు అంత చెప్పారు, బోళ్ళంత చెప్పారు కదా, బోళ్ళని చెప్పుకోవచ్చు. అవన్నీ చెప్పుకుంటూ చక్కగా గురుదేవుల మీద కీర్తలు పడుతుంటే వాళ్ళు ఆనందం చెప్పానుగా, రాత్రులు బీడీలు కట్టుకుంటూ ఉంటారు వాళ్ళు, వాళ్ళందరూ తెచ్చుకుని ఎదురుగుండా కట్టుకుంటూ వాటి వంక చూడరు నా వంక చూస్తూ కడుతుంటారు. ఇట్లా నేను మధ్య మధ్యలో క్వశ్చన్ వేస్తే లే చెప్తారు నేను ఏం చెప్పాను అని అడిగితే, అంటే మనసు ఒక చోట తను ఒక చోట కాకుండా నేను ఏం పని చేస్తున్నా నిరంతరము భగవంతుడిని తలుచుకోవాలి అంటే ఎలాగంటారన్నారు. అలాగా వాళ్ళు బీడీలు చిన్న చిన్న వాళ్ళు మమ్మల్ని భిక్ష పిలుస్తారమ్మా, నేను వెళ్ళిన అందరినీ తీసుకెళ్ళి వాళ్ళు ఒకటే వాళ్ళ కొడుకులు కోడళ్ళు ఎంతమంది ఉన్నా ఒకటే వాళ్ళు వాళ్ళ ఇల్లు బాత్రూమ్లు కూడా బయట ఉంటారు. అలాంటి వాళ్ళు నన్ను భోజనాన్ని పిలుస్తారు. పిలిచి అందరినీ పిలిస్తే వాళ్ళ హాలు చాలక ఇంకొకరు అలాంటిది ఎదురు అటొకటి ఇటొకటి ఉంటుంది. ఆ ఎదురుతో పక్కదో వాళ్ళు పాపం చేసుకుని భోజనాలు వాళ్ళకి ప్రపంచ దృష్టిలో ధనం లేకపోవచ్చు కానీ భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆస్తి భక్తి అని. అందుకని ఏ సమయానికి ఎంత ఇవ్వాలో భగవద్భక్తులు ఎవరు ఉండి చేయలేరమ్మా. అందరూ కోటీశ్వరులు లక్షాధికారులు కాదు. వాళ్ళు తినడానికి కూడా లేకుండా భగవంతుడు ఇస్తే ఇది ప్రసాదం అని తినేవాళ్ళు. ఆ తిన్న దాంట్లో ఎవరన్నా టైంకి వస్తే అతిథి అభ్యాగతి సేవలు పెట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. భక్తుల చరిత్ర చదువుకుంటే చాలు, మన జీవితాన్ని చాలా ఉపయోగం. అది తెలిపే ఇచ్చారు మాకు. మిమ్మల్ని నేను మర్చిపోకండి. పుట్టిన ఆకలి అంటే ఇష్టం. ఎంత ప్రేమగా ఉన్నా పక్క వాళ్ళు ఎంత తిన్నా ఆకలి తీరదు. నిద్ర ఎంత పోతున్నా పక్క వాళ్ళు నేను నిద్ర లేకుండా కాపలా కాస్తానంటే నిద్ర రాకుండా ఉన్నారు. దానికి కూడా కృష్ణుడును సాత్యకి బలరాముడు ముగ్గురు అన్నదమ్ములు కదా. వాళ్ళు ముగ్గురు ఒక మంచి నడుస్తూ మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక అడవిలోకి వెళ్ళిపోయారు. అడవిలోకి వెళ్ళిపోతే అడవిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు గుర్తుకొచ్చింది ఇదంతా చాలా రాక్షస సంచారం చేసేటువంటి అడవి అని తెలిసింది. అన్నయ్య అన్నయ్య వచ్చేసి అందరం అసలు ఈ లోపలికి వచ్చేసాం, ఇప్పుడు కళ్ళు నలుపునా కూడా చీకట్లో ఏం అనిపించడం లేదు ఇక్కడ, మనం ఇప్పుడు ఏంటో కబుర్లు చెప్పుకుంటూ వచ్చేసాము, ఇప్పటి నుంచి మనం బయటకు వెళ్ళటానికి కూడా ఎటుపక్కకి వెళ్ళటానికి కూడా తెలియటం లేదు, ఏం చేద్దామంటే దానికి ఉందిలే తెల్లవారిన తర్వాత వెళ్ళి చిక్కడే పడుకొని అనుకున్నట్ట ముగ్గురు. అనుకునేసరికి ఎలా ముగ్గురు నిద్రపోతే ఎట్లా తెలియదేమో నీ ముగ్గురు మూడు జాములకి సమయాన్ని ముగ్గురు కూడా రాత్రికి మూడు భాగాలు వేసుకుని కావల కాసుకుందాం అనుకున్నారు. అనుకునేసరికి ముందర అదేంటి బలరాముడు అంటూ వచ్చింది. వచ్చేసరికి ఆ రాక్షసుడు వచ్చి బాగా విజృంభిస్తున్నాడు. మరే నరమాసం దొరుకుతుంది నాకు అది చాలా ఇవాళ నేను అనుకోని ఇది అన్నట్టుగా కాలు ఆడిస్తూ చేతులు ఆడిస్తూ బాగా నిలబడేసరికి ఏంట్రా ఏమన్నా మేము లోపుగా కనిపిస్తున్నామని బలరాముడు ఎదురు వెళ్ళి ఏమైనా సరే ఆయన దగ్గర ఉన్న గతతో సిద్ధం చేయడం. రాక్షసులకి రాత్రి కూడా బలం పెరుగుతుంది, అందుకని వాడికి ఇంకా బలం పెరుగుతుంది. బలం పెరుగుతుంటే ఈయన ఇంకా విజృంభిస్తున్నాడు, నేనే కాంది అని. కానీ ఆ రాక్షసుడు ఆఖరికి ఏం చేశాడు, ఎదుర్కొని ఒక్కసారి పైకెత్తి మొత్తం ఎముకలన్నీ గుండె ఏటు కింద పడేశాడు. దాన్ని ఇంకా కదలటానికి ఓపిక లేక ఇంకా దేకుంటూ తన పని అయిపోయింది అనుకుని వచ్చేస్తూ సాత్వికం లేస్తాడు. నిజంగా చెప్పడు రాక్షసుడు వచ్చాడు ఎందుకంటే బలానికి మళ్ళా నేను ఇంత బలవంతుడు కాకపోవడానికి మళ్ళీ చిన్న చూపు కదా లే చెప్పాల. సాత్వికి లేచి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మళ్ళా వచ్చేవాడు సరే మళ్ళీ ఆయన ఎదుర్కొన్నాడు. ఆయన అంటే నువ్వంటే నువ్వు అనుకొని అంత పోరాడినంతసేపు చూడండి మాటకి మాట అనుకున్నంతసేపు ఇళ్ళలో గొడవలు పెరుగుతూనే ఉంటాయి. సంసారంలో ఆలోచించండి, భార్యాభర్తలు కానీ అత్తకోడళ్ళు కానీ తల్లి కూతుళ్ళు కానీ ఎవరైనా సరే మాటకి మాట మాటకి మాట మాటికి మాట అండి, దాని సారాంశమే ఉండదు, గొడవే మిగులుతుంది. అక్కడ ఎప్పుడైతే ఒకళ్ళైనా ఇంకొకళ్ళని అర్థం చేసుకొని తగ్గుతారో దాని అంత ఉత్తమం ఇంకోటి లేదు. మౌనంగా ఉన్నవాడికి భాషలు ఎక్కువ, వాళ్ళతో ఎవరు ఎదుర్కొనలేరు. బకబక బకబక మాట్లాడే వాళ్ళతో చాలా కష్టం. అలాగా ఇక్కడ కూడా పెరుగుతుంది. సాత్వికి కూడా బాగా దెబ్బలు తిన్నాడు, కాళ్ళు చేతులు విరి ఇక విరిగిపోయి ఇంకేం చేయలేక ఆయన కూడా మెల్లగా వచ్చి కృష్ణుని లేపాడు. అన్న నువ్వులే నా ఇద్దరు వంత అయిపోయింది. ఆయనకి చెప్పలా, ఆయనకి కానీ తెలియని ఉంది భగవంతుడు కదా. అందుకని కృష్ణుడు వెళ్తూ ఉంటే మళ్ళా వచ్చాడు. వచ్చేసరికి కృష్ణుడు ఏం అనలే, అలా నుంచి చూస్తున్నాడు. చూస్తున్నా ఎగురుతున్నాడు ఎగురుతున్నాడు ఎగురుతున్నాడు, తొడలు కొట్టుకుంటున్నాడు కాళ్ళు కొట్టుకుంటున్నాడు తప్ప ఇటు పక్క నుంచి ఏం రెస్పాన్సిబిలిటీ ఏం రెస్పాండ్ అవ్వట్లే ఈయన. అయిపోయి అవ్వకపోయేసరికి వెంటనే ఏం చేయాలో తోచిన రాక్షసుడికి పైపెచ్చు కృష్ణని నవ్వుతూ చూశాడు. ఆయన అంతా నువ్వు ఇంతే అన్నట్టు నవ్వుతూ చూశాడు. నవ్వుతూ చూస్తుంటే ఇంకా బలం ఇంకా కోల్పోయాడు. ఆయన కోల్పోయిన తర్వాత ఇంత అయిపోయి అంత పెద్ద వాడుకుని చిన్నగా అయిపోయాడట. వెంటనే తన దగ్గర ఉన్న జీవనమాలు తీసి జీవనమాలో మూట కట్టి బొడ్లో పెట్టుకున్నాడు. గుడ్లో పెట్టుకుని తెల్లవారిపోయింది లేవండి అని చెప్పి అందరినీ లేపేశాడు. లేపేసిన తర్వాత సహజంగా ఇంట్లో అందరూ రాక రాక బంధువులు వస్తే కూర్చుని మాట్లాడుకుంటారు కదా, ముగ్గురు కూర్చుని ఏంటి మాట్లాడుకుంటున్నారట. మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఎవరు ఎవరికి తెలియకుండా ఎవరి సంగతి ఎవరు చెప్పుకోవట్లేదు. మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా అనుకోకుండా ఎవరు ఓపెన్ చేయాలా, ఆఖరికి కృష్ణ ఏంటి ఎవరు ఏం చెప్పటం లేదు, రాక్షసులు ఎవరు రాలేదంటే రాత్రి పూట అన్నట్టు బయటికి సరి రాకపోవటం ఏంటి ఒళ్ళంతా గొల్లైపోయింది అని వీళ్ళిద్దరు సాత్వికేను బలరాముడు చెప్పింది చెప్పకుండా చెప్తున్నట్ట. ఇక్కడ గుళ్ళైపోయింది అసలు బాబు ఎంత బలం ఉంది ఆ రాక్షసు నువ్వు అన్నది కరెక్టే చాలా బలం. అది మేమిద్దరం చెప్తున్నావు నువ్వు చెప్పట్లేదు కృష్ణ, నీ పని సంఖ్యం ఏంది, నువ్వు వచ్చినప్పుడు లేడేంటి రాలేదు రాక్షసులు అని రాకేమో కావాలన్నా చూపించిన ఇందులో ఉన్నాడు అని అమ్మమ్మ ఏంటి మరి నీకెందుకు యుద్ధం అవ్వలేదు అంటే నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎటువంటి బలాన్ని చూపించాలో అటువంటి బలాన్ని చూపించాలి కానీ అన్ని వేళ్ళ ఒకేలాంటి పనికిరాదు అక్కడ అంటే కృష్ణుడి దగ్గర అలాంటి నీతిని మనం నేర్చుకోవడం కోసమే భగవద్గీత. భగవద్గీతలు ఎక్కడో యుద్ధంలో వచ్చిందే కానీ భగవద్గీత, భగవద్గీతలో యుద్ధం గురించి అక్కడ ఏం లేదు. అందులో మానవుడి జీవితం ఎలా తరిస్తుందో ప్రతి క్షణం ప్రతి అసలు ప్రతి కదలిక గురించి లేకుండా లేదు అందులో ఉంది భగవద్గీతలు అందరూ అందులో చెప్పారు. యుద్ధం తప్ప యుద్ధం అసలు అందులో లేనే లేదు. నువ్వేది చేయాలన్నా అది చేసేవాడు ఒకడు ఉన్నాడు నీకెందుకు భయం అన్నట్టుగానే ధైర్యం చెప్పాడు తండ్రి. భగవంతుడు భగవంతునేనయ్యా ఆశ్రయి నమ్మి చెడ్డవాడెవడు దేవుణ్ణి. మన తెలివితేటలకు వెళ్ళి అవసరార్థ భక్తి ఉంటే తప్ప, అవసరార్థ భక్తి ఎంతవరకు ఉంటుందో నీ ఇంటి నుంచి నా ఇల్లు ఎంత దూరం, నా ఇంటి నుంచి నీ ఇల్లు కూడా అంతే దూరం, తేడా ఏముంది. పవన్ కూడా అంతే, గుడి కూడా అంతే. గుళ్ళో ఉన్న దేవుడు ఈ గుడి నుంచి వచ్చినే అక్కడ ఉన్నాడు అనుకుంటే అప్పుడే అసలు నీ దగ్గరే ఉంటాడు. మన దగ్గర లేకుండా మన గుడి దేవుడు గుళ్ళో దేవుడు ఎక్కడి నుంచి వస్తాడయ్యా, దేవుడు ఎలా అవుతాడు. మనలోనే దైవత్వం దాన్ని రికగ్నిచ్చేయాలి, గుర్తించాలి. అది తప్పక మంది
మామూలుగా భక్తుడు భగవంతుడితో పాడతారు కదా, ఇది పాడేది పాట కృష్ణుడే పాడే అంటే పాడేది నా బాగా పాడేవు అని. ఇక్కడ మనం దేవుడిని పొంగుతున్నట్టు నువ్వు బాగా పాడేవు, అది లోపల ఉన్న ఏ భగవంతుడు అయితే ఉన్నాడో ఆ పాట నువ్వు బాగా పాడేవని మీరు కృష్ణుడు పోగినట్టుంది. ఆ పాట
అది మామూలు లలిత సంగీతంలో
అలాంటి పాట ఎక్కడ వినాలి
పాడేవాళ్ళు పాడే పాట.
ఈ పాటలో ప్రత్యేకంగా కృష్ణుడు బాగా పాడేవు అని.
అవును, ఎందుకంటే నీ పాటతో రాళ్ళు కరిగిపోతున్నాయి శిలలు. అదే భక్తుడు తన ఆనందాన్ని వెలిపుచ్చుకుంటున్నాడు ఈ పాటకి.
భక్తుడు ద్వారానే ఆయనే పాడుతున్నాడని భక్తుడు చెప్తున్నట్టుంది అర్థం అంతరార్థం.
చాలా కొన్ని పాటలు చాలా అంతే చెప్పారేమో ఈ గీతాలు అదే పాటలకి వాటికి శిశువు వేతి పశువు వేతి అదే జయతి గాన రసంభణి. శిశువులు పశువులే కాకుండా పాములకు కూడా అది ఈ ఒక నాదం వినిపించేసరికి అందులో అక్కడ కూడా వేణునాదం అనేటువంటి దానికి ఎంత గొప్ప విశేషమైనటువంటి అర్థం చెప్పారు. అక్కడ ఉన్న అష్టపత్నులు వేలాది మంది భక్తులు గోపికలు గోపాలు అందరూ కూడా ఎప్పుడు అందరినీ ఎవరికి కృష్ణుని వదిలిపెట్టాలని ఉండదు, కానీ ఎవరికి కృష్ణుని వదిలిపెట్టాలి ఉండదు. కృష్ణుడు కూడా మనతో పాటు ఉంటే బాగుంటుంది అనే కదా అంటాం. కానీ కృష్ణుడు ఏ భక్తుడు పిలిచాయని ఎక్కడికి వెళ్ళిపోయినా వేణుని మాత్రం విడిచిపెట్టాడు. అందరికీ ఆ వేణు మీద గుళ్ళు ఉంది, అందరినీ విడిచిపెట్టినా విడిచిపెడతాడు. అక్కడికి రాధాదేవికి కూడా ఏంటి ఇంత వేణువులో ఏముందని అసలు అని చెప్పి చూసి దాన్ని కూడా చెప్పారు. వేణువు ఎప్పుడు వదులుతాడా దాన్నే అడిగి తెలుసుకుందాం. అంటే అక్కడ జడం లేదు, జడం అంటే ప్రాణం లేని ఏది లేదు పుట్టుడు దగ్గర. ప్రతి ఆకు పుట్ట అన్నీ మనం మాట్లాడుకోవాలి కానీ తిరిగి మనకి సమాధానం చెప్తుండే. ఒక పువ్వును పూజేసిన తర్వాత నువ్వు అతి భక్తిగా ఆ పువ్వును పలకరించు, అంత భక్తి కావాలి. ఆ పువ్వు కూడా మనకు సమాధానం చెప్తుంది. కొంతసేపు దాని ఆనందాన్ని మనం పంచుకుంటుంటే భగవంతుడు ఆ పువ్వును మళ్ళీ కింద పడేస్తారు కొంచెం మన కోసం. అలాంటివి చాలా ఉన్నాయి దేవతల దగ్గర. అలాగా ఈ మురళి ఎప్పుడు వదిలిపెడతావా దాని అడుగు కావని చూస్తూ ఉంటే మెల్లగా కృష్ణుడు నిద్రపోతున్నట్టుగా మురళిని ఒక అవకాశం ఇస్తాడు. మురళిలో వెళ్ళిపెడతాడు. వెళ్ళిపెట్టేసరికి పక్కన తీసుకెళ్ళి మురళి నీ అమ్మ ఏమన్నా నువ్వు అంటే అసలు ఏంటి అసలు ఎప్పుడు నిద్రపోతున్నా కూడా వదిలిపెట్టే కృష్ణుడు నీళ్ళు నీలో ఏముంది గొప్పదాన్ని అంటేను ఏముందో అక్కయ్య ఒకసారి లోపల చూడ తెలుస్తుంది నీకు అని అంటే ఏముంది లోపల కన్నాలు ఉన్నాయి అంటే ఏం లేదు కన్నానే ఉన్నాయి ఖాళీగానే ఉన్నా ఖాళీగానే ఉన్నావు నువ్వు లోపలంతా ఖాళీగానే ఉంది మరి ఇంకేముంది అయ్యయ్యో ఖాళీగా ఉంటే అందరికీ ఆనందం ఎలా కలుగుతుందమ్మా ఖాళీగాలో ఖాళీలోంచి ఏమొస్తే నీకు ఆనందం కలుగుతుంది అంటే ప్రభు ఏదైతే వారి ముఖస్థుగా నాదం వినిపిస్తున్నారో అది లోపల నాది అని ఏది కొంచెం అట్టే పెట్టుకుంటే బయటికి పంచిపెడతాడు అందుకని స్వామిని విడిచిపెట్టారు అన్నమాట. మనం కూడా మనలో స్వార్థభావన అనేటువంటిది ఏం మనలో ఎన్ని కేటాయింపులు ఉంటాయి. ఇంట్లో భార్య పిల్లలు ఉంటేనే భార్యకి ఇది పిల్లాడికి ఇది పిల్లకి ఇది అమ్మకి ఇది నాన్నకి ఇది బోలని వాదాలు వేస్తున్నాడు దుంపాదేక వీడెంతవరకు ఉంటాడో వీళ్ళది సంపాదించింది వాళ్ళదే ఉన్నదంతా నీదే అంటూ ఉంటాం కానీ నీదే అంటూ ఉంటాం కానీ అక్కడ ఉంటుంది లౌక్యం ఉన్నారు కానీ లోకల్లో ఉన్న జనులు లౌక్యంగా కానీ అక్కడ ఏమీ లేదు. నిజమైనటువంటి భగవద్భక్తుల దగ్గర ఏముందంటే నీదే ఇంత నువ్వు ఎలా రక్షించుకుంటావు నువ్వు ఎలా పాటించుకుంటావు నువ్వు ఎలా తీర్చిదిద్దుకుంటావు నీదే భావం. అసలు పోతన్న వారు భాగవతం మొదలుపెట్టి చెప్పాడు ఆయన పలికేది భాగవతం అట పలికించేడివాడు రామభద్రుడట నీ పలికిన భవహరమగునట ఎంత గొప్ప భక్తి స్థితిలో ఉంటే ఆ భావన వస్తుందండి. ఆయన మాట ఇంకోటి ఏం మాట్లాడినా ఆయనకి ప్రపంచం మాట మాట్లాడాలని ఏం లేదు ఎందుకంటే పోతన భావమరిది ఆయన ఉన్నాడు శ్రీనాథ మహాకవి. కానీ శ్రీనాథ మహాకవికి నువ్వు పోతన వారికి ఎంత తేడా ఉంది. ఆయన గొప్ప కవి ఆయన కూడా శ్రీనాథ కవికి ఆయన రచించిన రచనలు కూడా చాలా గొప్పగా ఉంటాయి. కానీ ఇదంతా నవనీతం భక్తిలో ఏది భక్తిని తీసుకుని నంచుకుని తిన్నట్టుగా ఉంటుంది ఇదంతా. కానీ అక్కడే ఉంటుంది ప్రపంచానికి మెచ్చుకునేట్టుగా ఉంటుంది రాజులు మెచ్చుకునేట్టుగా ఉంటుంది. అంత మెచ్చుకోవాలి అనుకున్న శ్రీనాథ కవి కవిత్వం కూడా మహారాజు గారికి ఏంది మొహమ్మద్దీన్ దగ్గర మహారాజు గారి దగ్గర ఉండి శ్రీనాథ వారి నిత్యం నువ్వు అంత సూర్యుడు అంత చంద్రుడు అంటూనే ఉన్నాడు గోవాళ్ళని కవిత్వాలు చూపిస్తూ చెప్తూనే ఉన్నాడు. కానీ పోతన్న వారి కవిత్వాన్ని ఎప్పుడైతే విన్నాడో భాగవతంలో ఉన్న కొన్ని పద్యాలను విన్నాడో రాజుగారికి ఏమనిపించింది మొత్తం ఆ లిటరేచర్ అంతా నాకు ఇస్తే నేను నా ఆస్థాన ఆ కవి కింద పెట్టుకుంటాను అని ఆయన పిలవయ్యా అంటే బావమరి ఆయన పుట్ట దరిద్రుడు అండి చెప్పిన మాట వినడాలి నేను కూడా చెప్పాడు చెప్పవయ్యా అని చెప్పి పంపిస్తే నగలు అన్నీ ఇచ్చి పంపించి రాజుగారి శాసనం రమ్మన్నారు అని సరికి భార్య అందరూ ఆనందించారు పంపించిన నగలు ఆస్తులు పాస్తులు ఇవన్నీ సబ్బు ఇక ఎక్కడో ప్రకాశిస్తాడు అన్నట్టు. కానీ పోతన్న గారు చూడగానే అన్నాడు ఇవన్నీ కావాలా అన్నాడు భార్యని ఇంత బాగా మాట్లాడతాడు ఇవన్నీ కావాల్సింది అవి కావాలంటే మనకి రాముడు దొరకవచ్చు. అది త్యాగరాజ స్వామి సినిమాలో ఉంది అది త్యాగరాజు వారి త్యాగరాజు కూడా పరీక్ష రాజుగారి పరీక్ష సేమ్ సిచ్యుయేషన్. ఇది చాలా సుఖము రాముని సన్నిధి నిజంగా అలాగే చెప్పి అంటే ఒకప్పుడు అవసరం లేదు చెప్పు లేదు కాస్త భార్య అక్కడ పతి వెంటనే తీసిచ్చి మాకు ఇచ్చారు కానీ మనసులు లేవు పాపం వాళ్ళకి అక్కడ వాళ్ళకి అర్థమైందే కదా ఎందుకంటే పోతన్న వారి అనుభవం అక్కడ ఉండడం కష్టం కదా. అప్పుడు వెంటనే అప్పుడు రాజుగారికి ఆశ్చర్యం కలుగుతుంది. కానీ శ్రీనాథ కవి ఒక పంతం పాడతాడు, డబ్బు లేదు జీవిస్తాడు, రాజు పిలిస్తే కూడా రాడా అని చెప్పి చాలా పంతం పడతాడు. పంతం పట్టి సైన్యాన్ని పురిగలుపుతాడు. సైన్యాన్ని పురిగలిపి సైన్యం అంతా వెళ్ళి ఏమైనా సరే భాగవతాన్ని తీసుకురమంటే భాగవతం తీసుకువెళ్ళి రాముడు సన్నిధిలో పెట్టి, రామా నీవు రాయమంటే రాసింది, నీది ఇది, నాకెప్పటికి నాది ఎందుకు అవుతుంది, ఇది నా స్వతంత్రం ఏంటి, ఇది నీది అని చెప్పి ఆ పాదాల దగ్గర పెట్టేసి హాయిగా రామనామం చేసుకుంటూ ఉంటాడు. చేసుకుంటూ ఉంటే సైన్యం వచ్చింది, లోపలికి వెళ్ళి తీసుకురావాలనుకుంది. కోతులు వానరులు బోళ్ళు అంతమంది వచ్చేసి ఆ కావ్యాన్ని తినేవి, ఇంట్లోకి రానివ్వు అవన్నీ, నువ్వు ఇది ఎక్కడిది అని చెప్పి వెళ్ళి మహారాజు గారితో చెప్తే అప్పుడు రాజుగారే వచ్చి శరణు పొందుతాడు. వెంపలు వేసుకుని నీ శక్తిని నేను గమనించలేదు. దీనిని ఇప్పటి కవులు ఇంకోలా కూడా చెప్పారు, పలికేడిది భాగవతమట అట అన్నాడు కదా, పలికేడిది భాగవతమట, పలికించేడివాడు రామభద్రుండట, నీ పలికిన భవహర మగు నట పలికెద వేరుండు గాద పలుకొక నీళ్ళ అన్నాడు కదా. దాన్నిటి తిప్పి పలికేడిది భాగవతము అట, పలికించేటివాడు రామభద్రుడు, నే పలికిన భవహర మగును, అక్కడ ఇంక వేరుండు కాదు ఎలా పలుకుతాను. సరిగ్గా నా ఫస్ట్ ఉపన్యాసంలో కూడా బావజీ సడన్ గా ఉపన్యాసం చెప్తుంటే, అంటే పరీక్ష పెట్టారు ఒకటి నాకు అప్పుడు, మా సంస్కృతం అంతా నేర్చేసుకున్నాను, విద్వాన్ అది పూర్తి చేశాను బడోదర వాళ్ళవి అయిపోయింది కదా, మనకు ఉపన్యాసం చెప్పాలంటే దేహాయమాన అడ్డొస్తుంది కదా, ముందర అందరికి అడ్డదే లేవమంటే చెప్పంటే, అంటే అంటే నాకంటే చెప్పగలనా అని గురువు గారిని కోపడ్డారు పాపం బాబుజీ వెళ్ళి హనుమాయమ్మ గారు. ఏమమ్మా ఇన్నేళ్ల నుంచి నువ్వు ట్రైనింగ్ ఇస్తున్నావు, మా అమ్మడి చేత ఎప్పుడైనా చెప్పిస్తావు అసలు, నీకు అసలు చెప్పించాలని ఉందా, నీకు చెప్పించాలంటే ఇలా చేస్తావా అని చెప్పి ఆవిడని కోపడ్డారు పాపం. ఆవిడని కోపడిన తర్వాత నేను కూడా అక్కడే ఉన్నాను, నన్నల్ల ఆవిడని అన్నారు. ఆవిడ ఇక్కడ సందు కుదిరింది, తర్వాత బయటకు వచ్చిన తర్వాత నాకు పడ్డాయి, ఇప్పుడు నీకు సుఖంగా ఉందా, సంతోషంగా ఉండుంటుంది, నీ కడుపు చాలా చల్లబడి ఉంటుంది ఇప్పుడు, చూసావు ఎన్ని అనిపించావో ఎన్ని అనిపించావో నన్ను, బాబుజీ బావగారు ఎలా అంటున్నారు చూసావని ఆవిడ నా మీద విజృంభించారు. విజృంభించేసరికి అప్పుడు ఆవిడ అన్నారు అనమాట, ఏం చేస్తావో తెలియదు, రేపే గీతా జయంతి, ఎప్పుడొద్దుటే స్వామివారికి ఒక్కోసారి ఏకాదశి రోజు వస్తుందిగా, అది జనవరి బాబా ఏదో వచ్చింది, పొద్దుటే బాబు దగ్గర బోధ జరుగుతుంది, అందుకని ఆ బోధలో నిన్ను లేపుతారు, నువ్వేం చెప్తావో రేపు చెప్పాలి, చూడు చెప్పకపోతే ఉంటుంది అని అన్నారు ఆవిడ. వస్తుంది ఆలోచన, మనం చెప్పాలి అనుకునేది పలికించేవాడు ఒకడు ఉన్నాడు కదా వెనక, పలికేడిది భగవద్గీత ఏట, పలికించేవాడు సద్గురుదేవుడట, నీ పలికిన భవహర మగను అట, పలికేద అందరి ముందు భగవద్గీత అన్న అని అని నాకు కూడా పద్యంతో చాలా పరిచయం అన్నమాట. ఇలా అప్పుడు చెప్పడం జరిగింది, నాకు పాయింట్స్ కూడా గుర్తున్నాయి, ఎందుకంటే బట్టి పడతాం కదా ఫస్ట్, బట్టి అంటే భగవద్గీత చూసేసరికి, ఎందుకంటే గీతా జయంతి గీత గురించి చెప్పాలి. సింహపు పులిపాలు పెతకాలంటే బంగారు పాత్ర కావాలి, పులిపాలకి పులిపాలు పెతకాలి అంటే బంగారు పాత్ర ఉండాలి, మామూలు పాత్రలేవి పులిపాలను పట్టుకోలేవు చిల్లుపడిపోతాయి. అలాగే భగవద్గీత అనే భగవంతుడు ముఖస్థగా ప్రవహించే ఆ తత్వము సరి అయిన పాత్ర ఉంటే తప్ప దానిని అర్థం చేసుకోలేదు. అక్కడ సరి అయిన పాత్ర ఎవరు అంటే కృష్ణుడే ఎంచుకున్నాడు అర్జునుడిని, అందుకని సర్వోపనిషదో గావః దోగ్ధః గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్త, సుధీర్భోక్త దుగ్ధం గీత అమృతం మహత్, ఇంకో సర్వ ఉపనిషత్తుల్ని గోవుగా చేసుకుని దోగ్ధ గోపాలనంద, పాలు పితికేవాడెవరు,
గోపాలనందన, దొగ్ధ గోపాలనందన. మరి చేపొచ్చేదాకా తాగేవాళ్ళు ఎవరు? అర్జునుడు. వార్ధో వత్స, ఎందుకంటే పాలు కనుక దూడే మొత్తం తాగేస్తే ఈరోజు మనకి ఇన్ని పాలు వచ్చేవి కాదు. మానవుడు తెలియగలవాడు కదా. మన మానవులు మాత్రం పాలన్నీ మన పిల్లలే తాగాలి. ఎవరి పాలు వాళ్ళకి, ఎవరి తల్లి పాలు వాళ్ళకే తాగాలి. కానీ ఈ పశువుల పాలు వచ్చే చూసావు, ఎంత స్వార్థపరుడు అంటే సంపాదించడానికి, తను సుఖపడటానికి వాటిని తాగనివ్వడు. అది చేపొచ్చేంత వరకు దూడని తీసుకెళ్తాడు. దయాహీనంగా లాగి కడతాం, దయాహీనంగా. ఎందుకంటే నాకు తెలుసు, నేను చూశాను, నేను పాలు కూడా తీశాను. మరి పల్లెటూళ్ళలో ఉన్నప్పుడు అన్ని పనులు చేసుకుంటాను కదా, మజ్జిగ చేశాను, వెన్న తీశాను, బోళ్ళని అన్ని పనులు వచ్చుండాలి గురుదేవుల దగ్గర. అదేమి ఆషామాషి కాదు, గురుదేవుల దగ్గర అన్ని పనులు వచ్చుండాలి. మీరు కార్లు డ్రైవ్ చేస్తారు కదా, ఈ స్టెఫెన్ మీరు మార్చుకోగలరా? నేను మార్చగలను, నాకు లీవ్ ఉంది, లైసెన్స్ ఉంది. నేను నా చేతి చేయించారయ్యా బాబుజీ. ఆయిల్ మార్చుకోగలను, అవన్నీ గుచ్చి ఉండాలని బాబుజీ. కొత్త డ్రైవింగ్ వస్తే ఒప్పుకోలే. వచ్చాయిగా హనుమ చాలీసా అప్పుడు? అంటే అప్పుడు ఆయన ఒక చనిపోయినటువంటి ఆవిడ భర్తని, ఆవిడకి ఒక ఆవిడ ఏడుస్తూ ఎదురు పడుతుంటే శీఘ్రమే సంతాన ప్రాప్తిస్తుంటాడు. ఆవిడ ఎందుకు ఏడుస్తుందంటే భర్త చచ్చిపోయి శవం ఉంది అక్కడ. ఆవిడ వెంటనే కాలేజీ పట్టి నన్ను ఎలా కనమంటారు, మీరేమో శీఘ్రమే సత్సంతాన ప్రాప్తిస్తున్నారు, నాకెక్కడ పిల్లలు, భర్త చచ్చిపోయి శవం ముందు ఉన్నాను నేను. ఇప్పుడు నేను భర్తని కోల్పోయాను నేను, నాకు ఎలాగంటే రాముడు ఎప్పుడు అసత్యం పలకని అని చెప్పి వెంటనే ఆయన రామనామం చేయించేసరికి భర్త మేల్కొంటాడు. ఈ న్యూస్ ఆ మహారాజు దగ్గరికి వెళ్తుంది, నవాబు దగ్గరికి. వెళ్ళేసరికి అయితే నేను దర్శించి తీరాల్సిందే అని చెప్పి అప్పుడు నవాబు వస్తాడు దర్శించడానికి వచ్చి, అప్పటి నుంచే మన హనుమాన్ చాలీస బయటకు వచ్చింది. వా, మహాత్ముల చరిత్రలోకి వెళ్తే మనం సరి పట్టుకోలేము, అంత తృప్తిగా ఆనందంగా. ఎందుకంటే మళ్ళాగా వచ్చిన వాళ్ళే వాళ్ళు, కానీ ఆ నమ్మకము, ఆ విశ్వాసం అనేది భగవంతుని నించోబెట్టారు. మళ్ళాగా మూర్తిలో చూసో లేకపోతే గుళ్ళో చూసో సంతృప్తి పడ భగవంతుడితో తాదాత్మ్యత చెందారు. అలాగా పులిపాలకి ఎలాగైతే బంగారు పాత్ర కావాలో, అలాగే కృష్ణుడు అక్కడ అటువంటి పాత్రని ఎంచుకొని అక్కడ దూడగా చేసుకొని. కానీ ఆ భగవద్గీత బయటకు రావడానికి సూత్రం సూత్రధారి అర్జునుడు అయ్యాడు, కానీ దాన్ని అనుభవించిన వాళ్ళు మాత్రం సుధీహి భోక్త, సుధీహి ఆత్మజ్ఞాన సంపన్నులే దాన్ని బాగా సేవించగలరు. అంతే కదా ఆనాటి నుంచి భగవద్గీత పుస్తకము దేవుడి దగ్గర పెట్టి పువ్వు పెట్టి దండం పెట్టేది కాదు. భగవద్గీతలో ఉన్నటువంటి ప్రతి శబ్దాన్ని మనం ఉచ్చరించాలి. అది భగవంతుడు ముఖస్థగా ప్రవహించిన అవి బీజాక్షర సంపుటీకరణ. భగవద్గీత అంటే సామాన్యం కాదు కదా, దేవుడు ముఖస్థగా ప్రవహించింది అంటే.
కొంతమందికి ఒక అపోహటం ఏంటంటే, భగవద్గీత అంటే ఓన్లీ సాటర్డే సండే మాత్రమే, సండే మాత్రమే వినాలని, లేదంటే ఎవరో పోయినప్పుడు వినాలని.
అది అంటే పోయినప్పుడు ఉన్న బాధని అలా ఉత్తరే శ్లోకాలు చదివితే అసలేమీ వాడికి ఏం అర్థం కాదు, దాని గురించి చెప్పితే దాని నుంచి బాధ నుంచి బయటకు వస్తాడు. అందుకని అలా మొదలుపెట్టి ఇప్పుడు పారాయణను అది ఇది కాతే ఆయన ఘంటసాల గారు ఉంది కదా, అది మోగుతూ ఉంటుంది ప్రతి చోట, అది కూడా బాధపడుతున్నారు మహాత్ములు. అన్నావు కదా, నేను కూర్చోబెట్టి ఒక విషయం గురించి మాట్లాడుతున్నా. మాట్లాడినప్పుడు నువ్వు నాతోనే మాట్లాడుతూ కూడా దాని గురించి నీ మనసు ఆలోచిస్తూ ఉంటుందా? ఆలోచిస్తూ ఉంటుందా? నేను చెప్పింది ఒక నాలుగు మాటలు అవ్వచ్చు, కానీ నువ్వు చాలా ఆలోచిస్తావు వెళ్ళి, అవునా? ఇంకా చిలవలు పొలవలేస్తుంది. ఇందాక ఇది ఆ డోర్ దగ్గరికి వచ్చి ఒక నెత్తి మీద వేయండి అన్నాం. ఇది కూడా అనుభూతి అంటే సన్నిధిలో ఉన్నప్పుడు ఎన్నో జరుగుతాయి. అదంతా నువ్వు పుస్తకంలో రాస్తే ఎన్ని పేజీలు రాస్తావు కదా. అక్కడ యుద్ధం దగ్గరికి వెళ్ళి భగవంతుడు బోధించాడు అంటే బోధలో ఎంత సారం ఉంది అంటే అంత ఉంది. కాలానికి కూడా తేడా ఉంది కదా, అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి. కాబట్టి కాలానుక్రమంలో అప్పుడు కాలం చాలా పెద్దది, దాన్ని బట్టి భగవద్గీత 18 అధ్యాయాలు. నేను కూర్చుని మనకి పారాయణ చేయడానికే 18 రోజులు అయినా కూడా అవ్వదు అది. కాకపోతే 2.5 గంటల్లో నేను పారాయణ చేస్తాను. కొంతమంది పారాయణ చేయాలంటే కూర్చుని పారాయణ చేస్తే 2 గంటలు అమ్మా గట్టిగా పారాయణ చేస్తే. గీతా జయంతి వస్తే పారాయణ జరుగుతుందిగా. కానీ ఏం లాభం అమ్మా, నేను పారాయణ చేసేసి లేచి వెళ్ళిపోతే గీతా పారాయణ చేసామా అనిపించుకుంటున్నాం అంతే తప్ప ఆ గీతలో చెప్పిందని ఏమైనా కొంచెమన్నా మనం అనుభవించగలుగుతున్నామా. ఇప్పుడు నేను సర్వోపనిషదో కావో దోగ్దా దీని గురించి చెప్పాను, నీకు ఎంత అర్థమైంది? ఒక అనుభూతి ఉంది కదా, నువ్వు తర్వాత మర్చిపోలేవు. ఇప్పుడు ఇంతకుముందు నువ్వు ఆలోచించకపోయినా అభిషేకం సమయంలో ఏదో అది చేసేసి అయిపోవచ్చు. కానీ దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకునేసరికి ఏంటంటే నీకు ఎక్కడైనా ఆలోచన వచ్చేసరికి బోళంత ఆలోచిస్తావు, దాని నుంచి చిలువల పొలం ఇంకెంతో వెళ్తుండో. ఇంకోటి కూడా ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం అర్జునుని పాత్ర నాది, లేకపోతే ఆ మహామహాపండితులు సుధీ అన్న కోవకి చెందుతానా, కనీసం వాళ్ళంతటి వాణ్ణి అవ్వాలంటే కూడా నేను నా క్వాలిఫికేషన్ ఏంటి అని ఆలోచించవా, ఆలోచిస్తాను కదా. పైగా అక్కడ నిన్నదేవరు ఆంజనేయ స్వామి విన్నాడు, అక్కడ కూడా చుట్టుపక్కల వాతావరణాన్ని నేర్చుకోవచ్చు మనం. అక్కడ కేతన్ మీద అది జెండాపై కపిరాజు గారు అక్కడ ఉన్నారు, ఉంటే పాపం అంతా చెప్పిన తర్వాత నీకు ఎంతవరకు అర్థమైందో అర్థమైందా అని అర్జునుడు మళ్ళా చెప్తే బాగుండు అంటాడు. మామూలు భారతంలో మళ్ళా చెప్తే బాగుంటుంది, ఇంక ఇప్పుడు నేను మళ్ళా చెప్పలేను అనే లోపల పైకి చూసేసరికి ఆంజనేయ స్వామి ఊరికి వచ్చి నేను చెప్తాను అనేసరికి వెంటనే కృష్ణుడు ఏమన్నాడు, అడగకుండా నువ్వు వచ్చి చెప్తానన్నావు కాబట్టి నువ్వు చెప్పేదంతా పిశాచి భాషలో ఉండుగాక. పిశాచి భాషలో కూడా చెప్పింది అది ఆంజనేయ స్వామి. అంటే ఎగరకు ఇంకొకరితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు మధ్యలో ఎంటర్ అయిపోకు, ఇంకొకరితో మాట్లాడుతుంటే ఎంటర్ అయిపోకు. అది ఎంటర్ అవుతుంది అది పెద్ద సార్ లెంపలేసుకుంది, ఎంటర్ అవ్వకు అని అక్కడ చెప్పాడు. దాని ద్వారా ఒక్కొక్క దానితో ఒక్కొక్కలాగా మనం అర్థం చేసుకోవడానికి చాలా ఉందమ్మా మన జీవితానికి చాలా బాగుంది. కర్ణుడేంటి, ఒక్కొక్క పాత్రని గురించి, ఒక్కొక్క పాత్రని గురించి మనం లోపలికి వెళ్ళాలంటే ఎవరికెవరు సామాన్యుడు కాదు, అంత గొప్పవాళ్ళే కూడా ఎందుకు అట్లా అయ్యారు అన్నదానికి కూడా వెనక లూజ్ కట్టంటే పూలింది చోప్రసాదాలు ఏం చేసే మాత్రం కాదు, అది మన కోసం మనకి బింబం మీద పెట్టుకుంటున్నాం అంతే. భగవంతుడికి కావాల్సింది మనసు, ఏ చర్య చేసిన పవిత్ర అంతఃకరణతో ఉన్నారు. మంగళమెంట్ అంతే అండర్లే పవిత్ర అంతఃకరణ. నీ మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి చేయకో, నీ మనసు మళ్ళీ నిన్నే కొంగదీస్తుంది. కాబట్టి పవిత్ర అంతఃకరణతో చేయి. ఏ చేసిన మన ప్రహ్లాదు సినిమా చూసాము, ప్రహ్లాదు ఎలా ఉంది, ఎక్కడ ఇవ్వాల్సిన గౌరవాన్ని అక్కడ ఇచ్చాడు. ఇది కాదల్లా, మాయను కూడా కాదల్లా, మాయను కూడా కాదు. కానీ ఎప్పటికీ అర్థం చేసుకుంటారు నారాయణ అని నారాయణమూర్తిని ప్రార్థించాడు తప్ప దేవుణ్ణి ప్రార్థిస్తే ఆయన చూసుకుంటాడు, చూస్తానంగా పోవడం జరిగిపోతున్నాయి. అందుకనే పాపం భగవద్గీత ఇచ్చి కూడా తక్కువ శ్లోకాలతో ఇచ్చాడు. భక్తేమో భక్తి యోగం 20 శ్లోకాలు, పురుషోత్తమ ప్రాప్తి 20 శ్లోకాలు, ఇవి రెండే బాగా చిన్నవి. భక్తి అంటే సగుణము, పురుషోత్తమ ప్రాప్తి అంటే నిర్గుణం. సగుణ నిర్గుణానికి కూడా అక్కడ వివరించారు. నిర్గుణం అది అసలు ఊర్ధ్వమూలం అధశాఖం అంటే వేళ్ళు పైకి తల చెట్టు కిందకి తల కిందకి ఉన్నాయి, ఆకులన్నీ కిందకు ఉన్నాయి, వేళ్ళు పైకున్నాయి. ఎందుకు పైకున్నాయి అంటే అన్నిటికన్నా హయ్యేషుడు విత్తనమే. విత్తనం లేకపోతే చెట్టు ఎక్కడి నుంచి వస్తుంది? కానీ చెట్టు లేకపోతే విత్తనం ఎక్కడి నుంచి వస్తుంది? రెండింటికి అంత. కానీ విత్తనంలో చెట్టు అంతా ఇమిడి ఉంది. అది నువ్వు దాన్ని ఎట్లాగా చేయాలో చేస్తేనే చెట్టు పైకి వస్తుంది. అలాగే మన మనసులోనే అంతా ఉంది. ఎవరైతే మనసును రాబడి పెడతామో ఆ మనసు నుంచే వచ్చేది మధురభావాలు. పుస్తకాల్లో ఉన్నా కూడా మస్తకంలో ఉండాలి. పుస్తకంలో చదివినా కూడా అది అనుభూతి చెందితే కానీ దాని యొక్క సారాంశాన్ని మనకి. కంచంలో భోజనం ఉందాయా, వాసనలు బాగా వస్తున్నాయి, కడుపు నిండిపోతుందా, ఏం చేయాలి దాన్ని? తీసుకు తినాలి కదా, తీసుకు తినాలి కదా. అది కూడా స్పీడ్గా ఫాస్ట్ ఫుడ్గా తినేస్తే ఎలా ఉంది? నువ్వు తిన్నది ఎలా ఉంది అంటావు. ఎందుకని? మనసు ఎక్కడో పెట్టావు. నువ్వు తిన్నదాని మీదే నీకు దృష్టి ఏర్పట్లే. తీగ ఉందా పుల్లగా ఉందా సరిగ్గా పర్ఫెక్ట్గా చెప్పలేదు. మళ్ళీ ఇంకోసారి పెట్టమంటాం. అమ్మ వాళ్ళు ఎవరిని చూపించి ఎలా ఉందో కారం ఉంది ఎలా ఉంది, అయ్యో అందుకే ఇచ్చింది నాకు, నువ్వు తినమనగానే తినేసా అని చెప్పి మళ్ళీ పెట్టించుకుని చేతిలో పెట్టించుకుని తిన్నవాళ్ళు చూసినవాళ్ళు చాలా ఉన్నారు. ప్రతిదానికి మనస్సుని అటాచ్ చేస్తేనే దాని యొక్క అనుభూతిని మనం పొందగలం. అది సరే మరి చెప్పడదా. 4:30 శుభోదయం.
జై గురుదేవా.